அஸ்மதாச்சாரியபர்யந்தா வந்தே குரு பரம்பரா. கீதா சாஸ்திரமு தர்மசாசனமு தீதார்த்தமென்னென்றியோரீதுல் செந்த யதார்த்த தத்துவமுனு சம்ப்ரீதின் பிரபோதிம்பகா. கீதாச்சாரியுடவை ஜகத்குருடவை கிரீடிஞ்சு சுன்னாவு விக்யாத ஜான நிதி கிருபாஜலநிதி காளி பிரசாத பிரபு. சத்சங்கத்வே நிஸ்ஸங்கத்வம், நிஸ்ஸங்கத்வே நிர்மோகத்வம், நிர்மோகத்வே நிஷ்சலதத்வம், நிஷ்சலதத்வே ஜீவன்முக்தி. ஓம் நமோ ப்ரஹ்மாதிபியோ ப்ரஹ்மவித்யா சம்ப்ரதாய கத்ருப்யோ வம்சருஷுப்யோ மஹத்பியோ நமோ குருப்யஹ. சர்வோபப்ளவரஹித ப்ரஜ்ஞானகனஹ ப்ரத்யகர்த்தோ ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி ப்ரஹ்மைவாஹமஸ்மி. ஓம் ஸ்ரீ குருப்யோ நமஹ. சர்வேபியோ மகாபக்தேபியோ நம. குருதேவுலு மனக்கு பிரசாதிச்சினட்டுவண்டி பஞ்சாஹ்னிக சத்சங்க காரியக்ரமாலோ மத்தியே மகாபாரதம் அன்னட்டுகா மனம் சரிக்கா மத்திய ரோஜுல உன்னோம். அண்டே இட்டு ரெண்டு ரோஜுல பூர்த்தி போயினி, இங்கா ரெண்டு ரோஜுல மாத்திரமே உந்தி மனக்கு சத்சங்கானிக்கு. அந்தலோனு அந்தரிக்கி మనకి సామాన్యంగా అందరికీ ఇష్టమనేదే జగన్మాత అంటే. అమ్మవారంటే ఎవరి కష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే. కానీ అదేంటో పూజల్లో కూర్చునేటప్పుడు ఆడవాళ్ళకి వదిలేస్తారు కుంక పూజ అంటే. నేను చాలా చోట్ల చెప్తూ వస్తూ ఉంటాను, అమ్మ లేకపోతే మగవాడు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడు? మగవాడికి పుట్టుక ఎక్కడుంది? మగవాళ్ళు కన్నారా? ఏమన్నా కనలేదుగా. అవ్వచ్చు, బీజం అవ్వచ్చు, అది కూడా లీలే. ఒక సృష్టికి కారణమైనటువంటి ఒక విత్తనం కావాలి కాబట్టి భగవంతుడే పురుషులను కూడా సృష్టించాడు. అందరిలోకి ఎల్లా పురుషోత్తముడు నారాయణమూర్తే, భగవంతుడే. కానీ అమ్మవారు పురుషోత్తమ లక్షణాలు కలిగి ఉన్నటువంటి అమ్మ. ఎందుకంటే అమ్మవారి దగ్గర సేవ చేసుకునేటువంటి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె పాద పీఠం అవుతాయి. అక్కడ ఆమె పీఠము మోయడానికి మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవేంద్రుడు వీళ్ళు కూడా అక్కడ ఆ పీఠానికి కోళ్ళుగా ఉన్నారట వాళ్ళు. పోని ఇట్లా అని ఊరుకుందామా అంటే అమ్మవారి పాదాల దగ్గర ఉంటే చాలంట, అమ్మకి పూజ చేసినవన్నీ కూడా మన మీద పడుతుంటాయట. అంటే మన స్థానం ఎక్కడ ఉండాలి? మనం అనుకుంటాం అందరు ఎవరైనా మన గురించి మెచ్చుకుంటే అబ్బా మన కళ్ళు విప్పారుతాయి, మొహం కూడా ఎంత అయిపోతుంది మనకి. ఎవరన్నా మన మెచ్చుకుంటే చాలు, సన్నగా ఉండరు, సన్నవాళ్ళు కూడా లావైపోతారు అక్కడ. అంటే అది మనిషి లావడం కాదు, మనసు లావవుతూ ఉంటుంది అక్కడ. కానీ గురుదేవులు ఎప్పుడు అంటుండేవారు, నీకు భగవంతుని మెచ్చుకుంటే చాలా, లేక ప్రజల మెప్పుదల కావాలా నీకు? నువ్వు ప్రజల నుంచే గనక ఆ మెప్పుదల పొందాలని గనక నువ్వు ఆశిస్తే చెప్పులు కూడా రెడీగా ఉండు. ఎందుకంటే ఎప్పుడు జయ కొడతారో ఎప్పుడు తొయ్యి కొడతారో కూడా తెలియదు. అయినా ఇదంతా మారిపోయేటువంటి ప్రపంచంలో ప్రజల యొక్క మనలో మనకెందుకండి? నా ప్రభువుకి, నా జగన్మాతకి, నా తండ్రికి ఏది ఇష్టం నేను చేసేటువంటిది ఆచరించేటువంటిది నా గురుదేవులకి ఇష్టమై ఉన్నదా లేదా అని గట్టిగా స్వామి వంక చూస్తేనే తెలిసిపోతుంది మనకి. చక్కగా తల ఊపి బాగుంది అన్నట్టుగా అంటారు. లేకపోతే మనం కనుక కొంచెం ఏమైనా కాని మాట ఏమైనా మాట్లాడి కనుక చూస్తే కళ్ళు మెరుగ్గా చూస్తుంటారు, ఏ ఒళ్ళు సరిగ్గా ఉందా అన్నట్టుగా చూస్తారు. ఇవన్నీ కూడా మనం అందులో ఉన్నటువంటి భావనని మనలో ఉన్నటువంటి జరిగేటువంటి జరుగుబాటుని అక్కడ అమ్మ దగ్గర అనుభవించాలి. అంటే జగన్మాత జగత్పిత జగన్మాత అయినటువంటి గురుదేవుల దగ్గర మనం అటువంటి అనుభూతిని పొందగలగాలి. ఏమండి గొప్ప గొప్ప మహాత్ములందరూ అమ్మవారిని ఉపాసన చేయలేదా? వాళ్ళు ఏమైనా అయ్యగారులు ఉపాసన చేశారా? ఆలోచించండి. రామకృష్ణ పరమహంస వారు, వివేకానంద, సరే వివేకానంద స్వామి అన్ని స్వరూపాలని గురుదేవుల్లో చూసుకున్నారు, మరి రామకృష్ణ పరమహంస ఎవరిని పూజించారు? మన గురుదేవులు ఎవరిని పూజించారు? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు ఎవరిని పూజించారు? శారదామాయని. అసలు ఏ మహాత్ముల్ని వన్నిగట్టినటువంటి మహాత్ములందరినీ చూడండి, మగవారు వాళ్ళు అంటే పురుష రూపంలో ఉన్నవారు, కానీ అమ్మని ఉపాసన చేస్తే అంత గొప్ప స్థితిని పొందగలిగారు. అందుకని మన బాబు భక్తుల్లో ఎవరు కూడా కుంకుమ పూజ అంటే ఎంతో పనులుంటే తప్ప ఆ పనులు కూడా కట్టి పెడితే మగవారు కూడా పూజ కూర్చోవాలి చక్కగా కుంకుమ పూజ. ఎందుకంటే అమ్మవారికి కుంకుమ అంటే ఇష్టం. నీ భార్య యొక్క కుంకుమ నిలబడాలంటే నువ్వు బాగుండాలి. నీకోసం నీ భార్య వెళ్ళి కుంకుమ పూజలు చేస్తోంది, నా భర్త గారు బాగుండాలి. నేను ఏమన్నారు అక్కడ, దీర్ఘ సుమంగళి భవ అంటే భార్య బాగుండాలనా, మన బ్రతుకు బాగుండాలనా? ఆ దీర్ఘ సుమంగళిత్వం దేనికి? ఏ అయ్యగారైతే ఏ అమ్మగారిని చేపట్టారో వారు బాగుండాలని వీళ్ళు పూజలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ కోసం ఏమైనా వాళ్ళు పూజలు చేస్తున్నారా? ఎక్కడన్నా ఉందా? ఏమండి మగవాళ్ళు ఏమైనా నా భార్య బాగుండాలని నేను అభిషేకాలు చేస్తున్నానండి, మా ఆవిడ బాగుండాలని నేను కుంక పూజలు చేస్తున్నానండి, మా ఆవిడ బాగుండాలని లక్ష పూజ చేస్తున్నానండి, లేకపోతే నేను పారాయణలు చేస్తున్నానని ఏమైనా ఏ మగవాడైనా పెట్టింది శుభ్రంగా తింటారు అంతే, కంచం లాగిచ్చేస్తారు తప్ప. ఎందుకంటే నాకు భయం లేదు, మొగుళ్ళు లేడు కదా, నాకు భయం లేదు అనడంలో భయం లేదు. ఏది చేసినా నేను మగవాళ్ళని ఏమి విమర్శించడల్లా, కానీ మీరు అందరూ గుర్తించే ఉంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే మన గురుదేవులు అమ్మ ఉపాసకులు. మళ్ళీ ఇంకోటి ఉందండో, అంటే మీ గురువుగారు అమ్మ ఉపాసకులేనా? అయితే నరసింహోపాసులు కాదా అని అడిగే వాళ్ళు ఉన్నారు బయట. వాళ్ళకి ఏంటంటే మూర్తి భేదాలే. వాళ్ళందరూ కూడా మాట్లాడే వాళ్ళందరికీ మూర్తి భేదం ఉంటుంది. ఏ మూర్తి భేదము? నరసింహోపాసన అంటే వేరు, గాణాపత్యులంటే వేరు, కాళీమాత అంటే వేరు, మళ్ళా లక్ష్మీ అమ్మవారు అంటే వేరు. ఈ అమ్మవార్లు అందరూ కలిపిళ్ళండి. ఏది అక్కడ చండి ఉపాసన. ఎందుకంటే అందరినీ చండించాలి కదా, మరి చండి ఎంత భయంకరంగా చూపించాలి అక్కడ. అందుకని ఇన్ని ఉపాసనలో వేరు వేరు లేదు. నువ్వు ఆశ్రయించిన గురువుల ద్వారా నీ మనసులో ఉన్నటువంటి మాట నీ గురువులు బయటకు తీసుకువచ్చి అబ్బాయి నీకు ఇది నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది అని అక్కడ మనం తీసుకున్నటువంటి ఏ ఉపాసనా మార్గం అయితే ఉందో మీరు అటు చూడక్కర్లా. అక్కడ నీ కోతులేం రావు, మీ హైదరాబాదులో కోతులు లేవు పెద్ద కనిపించలా, మాలాగా మీకు భయం అక్కర్లా, కూర్చోండి. మనసును కోతుని చేసుకోకుండా ఉంటే చాలు. అందుకని ఇక్కడ మనం ఏ ఉపాసన చేసినా నీ అసలైన ఆరాధ్య దైవమే నీకు అందులో కనిపించాలి. కేదారేశ్వరుడు దగ్గరికి వెళ్ళినా అక్కడ మనకి కనిపించాల్సింది ఎవరంటే మన గురుదేవులే. నిజంగా మనం అక్కడ ఆ ప్రభువుని మనం గుర్తిస్తేనే మనం నిజంగా క్షేత్రజ్ఞ దర్శనాన్ని చేసినట్టు. ఎందుకంటే అక్కడ కేదారేశ్వరుడు లేకుండా లేడు, ఉన్నాడు కేదారేశ్వరుడు, కానీ నా ప్రభువే ఆ క్షేత్రంలో కేదారేశ్వరుడుగా ప్రకాశిస్తున్నాడు, మహాకాళేశ్వరుడుగా ప్రకాశిస్తున్నాడు, శ్రీశైల మల్లికార్జున స్వామిలాగా ప్రకాశిస్తున్నాడు. ఇదిగో ఈ గణపతి యొక్క ఉపాసన. ఈ గణపతి నవరాత్రులంతా ఎవరున్నారు అక్కడ? నా గురుదేవులు అక్కడ గణపతిగా ఆరాధన చెందుతున్నారు. అందుకని రూపనామాలు ఎప్పుడూ భిన్నమైనటువంటివే, కానీ శక్తి అనేటువంటిది మాత్రం మనం ఉపాసన ద్వారా ఆ శక్తిని మనం పొందగలిగితే అప్పుడు ఏది అన్నిటికీ ఉన్నది ఒకటే పవర్. భేదాలన్నీ లైట్లోనూ ఫ్యానుల్లోనూ లైట్ యొక్క రకరకాల లైట్లో ఉండుగాక, కానీ కరెంట్ ఒకటే. కరెంట్ అనేటువంటిది ఒక్కటే. కరెంటు రావడానికి కరెంటు ఎలా పుడుతుందో ఒకసారి ఆలోచించే. కరెంట్ ఎలా పుడుతుంది? నీళ్ల ప్రవాహంతో పుడుతుంది, గాలి ప్రవాహంతో పుడుతుంది, అవునా కదా? అక్కడ ఎలా పుడుతుంది? ఫ్యాన్లు పెడుతున్నారు అక్కడెక్కడో మన దేశంలో కూడా, బోళ్ళని వచ్చేసే ఇప్పుడు మిండి వీల్స్ ఉన్నాయి కదా, దాంట్లోంచి కరెంటే పుడుతుంది కదా. అలాగే మన సాగర్ డాము లేకపోతే ఇట్లాంటి నదీ ప్రవాహాల దగ్గర ఒక పక్క కట్టు ఉంటుంది, ఆ లోపల ఏముంటుంది? ఈ ప్రవాహాన్ని అక్కడ బాగా ఇంకా వేగంగా వెళ్ళేట్టుగా ఫ్యాన్ని తిప్పుతారు అక్కడ. ఆ ఫ్యాన్ల ద్వారా కరెంటు పడి అది డైనమాకి వచ్చి దాని నుంచి ఆ కరెంటు తట్టుకోవడం కోసం పెద్ద కేబుల్స్ పెడతారు వేరుగా. మన దగ్గర ఉన్న వైర్లు అంత పవర్ని తట్టుకోలేవు. మళ్ళా ఆ పెద్ద పెద్ద వైర్లకు వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న వైర్ల ద్వారా మనం అంతే ఆ ముందు వెళ్ళేటువంటి వైర్ని, ఆ వైర్లు కూడా ఎలా ఉంటాయంటే కరెంటు వైర్లు బాగా లావుగా వెళుతుండేవి, ఏమాత్రం దానికి దగ్గరగా వెళ్ళినా అది లాగేసుకుంటుందంట. అంటే అంత పవర్ అది, అది లాగేసుకోవడం ఎందుకంటే మన ప్రాణం తీయడానికి. అక్కడి నుంచి పడేస్తుందో లేకపోతే అదే ప్రాణం తీస్తుందో మనకి తెలియదు. అందుకని కొంత లిమిట్స్ ఉంటాయి, దానికి ఇంత దూరంలో మనం ఉండాలి, దగ్గర దాకా మనం వెళ్ళకూడదు అనేటువంటివి. ఈ తెలివితేటలన్నీ మనం బాగానే వచ్చేస్తాయి, బతకనిచ్చిన వాళ్ళం కదా. కానీ అక్కడ దాకా మనం వెళ్ళి వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. కానీ మన లైన్ మెన్ అని ఉంటారు, ఇప్పుడు ఉంటారా లైన్ మెన్లు? పూర్వం మా చిన్నప్పుడు ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంటారా? పూర్వం తక్కువ బాగా వినేవాళ్ళం లైన్ మెన్ అంటే. వాళ్ళు వచ్చి ఒక రబ్బర్ చెయ్యి వేసుకునేవాళ్ళు, రబ్బర్ చెయ్యి వేసుకుని ఏది ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి, కొన్ని వైర్లకి కొన్ని తగలకూడదు, తగిలితే అక్కడ మళ్ళీ వేరే నొప్పి వచ్చి చాలా మనకి జరగడానివేవో జరిగిపోతాయి. అందుకని ఆ రబ్బర్ చెయ్యి వేసుకుని ఆయన ఎక్కితే, ఎవరు ఎక్కితే, ఆ కరెంటు గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళు దానికి ఎక్కితే వాళ్ళకి షాక్ కొట్టదు. ఎవరికి షాక్ కొట్టదు? ఆ లైన్ మెన్లకి షాక్ కొట్టదు. ఎందుకు కొట్టకుండా పోయింది అక్కడ? దాని గురించి తెలుసున్నారు కాబట్టి, దాని గురించి బాగా తెలుసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళు అసలు ఎక్కడెక్కడ ఏది కావాలన్నా ఈజీగా ఏదో ఎక్కి చేసేస్తుంటారు. మనం బల్లెక్కి చేయడానికే మనం భయపడతాం. అసలు కొంతమంది స్విచ్ వేయడానికే నేను మా వాడేస్తాడు సాయిగాడికి, ఎంత భయస్తుడో ఆ స్విచ్ కూడా ఇలా వేస్తాడు. అది నేను ముట్టుకున్నప్పుడు ఎలాగో అది ముట్టుకునే ఉంది, దాన్ని ఎలా చేయి తీసుకోకర్లేదు, అది అంత భయం అనమాట. అంటే అది పట్టుకుంటే ఎక్కడ వాడిని లాగేస్తుంది, వీడిని లాగేంత ధైర్య సాహసాలు దానికి ఉంటాయా చెప్పండి? దానికి ఉంటాయా? దానికి అంత లేకపోతే స్విచ్లు ఎందుకు పెట్టుకుంటాం? అంటే అది భయం అనమాట ముందరే మనకి. అందుకని అటువంటి పనులుంటే జనార్దన ఓసారి వచ్చి అది చెయ్యి చూడు శ్రీరాము, అది అంటే కొంచెం వాళ్ళకి కొంచెం తెలుసు కాబట్టి వాళ్ళు రబ్బర్ చీరలు వేసుకోరు కానీ కాస్త పీడ వేసుకుంటారు. చెక్క కూడా దాని షాక్ ఇవ్వదని ఒకటి ఉంది. కానీ కింద వాళ్ళ కాలు మనం పట్టుకున్నాం అనుకోండి, మనం భూమి మీద ఉన్నాం అనుకోండి, పాపం వాళ్ళంత జాగ్రత్తగా ఉన్నా ఆ పైన ముట్టుకోవడంతో కింద మనం ఉంచడంతో ఈ రెండింటి చేత మధ్యవాడికి కూడా దెబ్బ ఉంటుంది. ఎన్ని కిటుకులు ఉన్నాయో ఈ ప్రపంచంలో మన బ్రతుకుకి కావలసినటువంటి ఇటువంటి మనం బ్రతకనేర్చడానికి కావలసినటువంటి ఇటువంటి వాటికి ఎలా ఉంటే ప్రపంచంలో ఉన్న విషయాదులకి మానవుడి యొక్క మనసు అట్రాక్ట్ అయిపోతుంది అంటే అమ్మో ఎంత మాయండి అది, ఎంత మాయ. అందుకనే ఇది మహామాయ ప్రేక్షతి. ఆ మహామాయ కూడా అందులోంచే వచ్చింది. ఎంత బాగా చెప్పాడండి కృష్ణదేవుడు మనకి, మనం ఎక్కడ నిరుత్సాహపడిపోతామోనని. భగవద్గీత చూస్తే మనకు ఒక పక్క ధైర్యం వస్తుంది, మరొక పక్క భయం వస్తుంది, మళ్ళీ వెంటనే ఈ ముందు రెండింటికన్నా ఇంకా పెద్ద ధైర్యం వస్తుంది. ఇంకొంచెం గనక మనం దాని ఎందు దృష్టి నిలిపి కృష్ణుని దివ్య చరణారవిందముల ఎందు నిలిపి కాస్త అందులోకి మనం గనక లోపలికి వెళ్తే ఏమన్నారు అక్కడ, దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యే పాప ఆయనే చెప్పేశాడు. ఈ మాయ నాకు భిన్నంగా లేదు, నా నుంచే వస్తుంది. భగవంతుని యొక్క నీడే ఈ ప్రపంచమంతా. ఏంటి అంటే భగవంతుని యొక్క నీడ. మనం ఏం చేస్తున్నామంటే ఈ నీడనే ఆశ్రయిస్తున్నాం. నీడను ఆశ్రయిస్తే ఏమొస్తుందండి? నీడను ఆశ్రయిస్తే ఏమొస్తుంది? మారుతూ ఉంటుంది. కానీ అందుకు నీడకు ఆధారమైనటువంటి భగవంతుని ఆశ్రయిస్తే ప్రకృతిలో ఉన్నాం కదా అని ప్రకృతిని ఆశ్రయిస్తే ఇదంతా కూడా మనని మాయలో తీసుకెళ్తుంది. అలా కాకుండా ప్రకృతికి ఆధారమైనటువంటి పరమాత్మను ఆశ్రయిస్తే మనకి ఏ సమయానికి ఏది ఇవ్వాలో భగవంతుడు మనకి ప్రసాదిస్తాడు. దైవి ఏషా గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాంతరంతితే. ఎంత తేలిగ్గానో కొన్ని కొన్ని అసలు మీకు అలాగ విస్తరి వడ్డించిన విస్తరలే ఉంటాయి కొన్ని కొన్ని మంత్రాలు. అయితే ఆ గీతలో ఉన్నటువంటి మహామంత్రాలే అన్నారు వాటిని. ఎందుకని గురు జగద్గురుదేవుల కృష్ణుని యొక్క ముఖస్థుగా ప్రవహించినాయి కాబట్టి అవన్నీ మహామంత్రాలు. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే అని చెప్పి ఇంకా ఆఖరికి వెళితే ఏమవుతుంది, శ్రీమన్ మహాభారతే సప్తసహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్ భీష్మ పర్వణి శ్రీమద్ భగవద్గీతాసు మహామంత్రాలు అవన్నీ కూడా స్వామివారి ముఖస్థుగా వచ్చింది అంటే అది మంత్రమే. అది నువ్వేదైనాక అది మహామంత్రమే. ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయటంతోనే ఉపాసన చేయటంతోనే అందులో ఉన్నటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తున్నాడు. మనలో ఉన్నటువంటి శక్తిని గుర్తింప చేస్తున్నారు అక్కడ గురువులు. అందుకని అక్కడ దైవీ హేషా దైవంతో ఉన్నటువంటి మాయ ఉన్నదే ఏషా మాయ. ఇది దైవీ హేషా ఏషా గుణమయి మాత. ఈ గుణాలతో కూడినటువంటి మాయ ఉన్నదే దైవీ హేషా గుణమయి మమ మాయా. గుణాలతో కూడినటువంటిది నాదే మాయా. ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు చెప్తున్నాడు. మమ మాయా దురత్యయ వెంటనే చెప్తున్నాడు. దీన్ని దాడడం నీకు చాలా కష్టం. దురత్యయ మామేవ ఏ ప్రపద్యంతే నా నన్నే మామేవ నన్నే మామేవ ఏ ప్రపద్యంతే ఎవరైతే శరణ పొందుతారో. పద్యంతే పాదాలకి నమస్కారం పెట్టడం, ప్రపద్యంతే ప్రకృష్టంగా నమస్కారం పెట్టడం, మామేవ ఏ ప్రపద్యంతే ఏత మాయా తరంతి. ఎవరు? తే నన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇగో ఈ మాయ నుంచి ఈజీగా నేనే తరింపజేస్తాను. ఏత మాయాం తరంతి, ఈ మాయ నుంచి తరించడం జరుగుతుంది. దాన్ని మన విజయేశ్వరానంద వారు దాన్ని ఒక కీర్తనగా ఇచ్చారు. నిన్న మన వాళ్ళు పాడారు కదా ఇది, ఎంత గొప్పది నీ మాయా, అది రానీయకు నా ఛాయ, నా ఛాయ కూడా రానీయొద్దయ్యా. నీ మాయ చాలా గొప్పది, నా ఛాయకి నా నీడ కూడా రానివ్వకయ్య. ఎందుకంటే కొన్ని నీడలు లాగే శక్తులు ఉన్నాయి కొంచెం. ఆంజనేయ స్వామి వారిని ఎవరు లాగారు? సింహిక. దేన్ని లాగింది? ఎవరి నీడని? అందుకని హనుమంతుని లాగల కదా, హనుమంతుని లాగే దమ్ములు దానికి ఎక్కడి. హనుమంతుడి నీడని లాగడం మొదలుపెట్టింది. ఎందుకంటే హనుమంతుని లాగే ధైర్యం లేక ఆ నీడని లాగేసరికి ఆ నీడకి ఆ మాయ యొక్క సింహిగా అనేటువంటి ఆ మాయ యొక్క ఇది తగలగానే వెంటనే స్వామికి అర్థమైపోయింది. దాన్ని మాయని అర్థం చేసుకుని దాన్ని చక్కగా ఎలాగా తన యొక్క సూక్ష్మబుద్ధి చేతనే ఆయన సూక్ష్మబుద్ధి చేతనే దాన్ని సంహరించాడు. అక్కడ సింహిగా చచ్చిపోయింది, చచ్చిపోలా, ఎలా చచ్చింది? ఆంజనేయ స్వామివారు పెద్ద రూపం చేయటం మొదలుపెట్టాడు. పెద్ద రూపం చేస్తూ ఉంటే ఆ సింహి ఇంకా పెద్దగా అవటం మొదలుపెట్టింది. ఈయన ఇంకా పెద్దగా అవటం మొదలుపెట్టాడు. అయితే సింహికి ఇంకా పెద్దగా అవడం మొదలుపెట్టింది. వెంటనే ఆంజనేయ స్వామి ఏం చేశారు? వెంటనే చిన్నగా అయిపోయి ఏది ఆ నోట్లోంచి వెళ్ళిపోయాడు. నిన్ను మింగుతాను పట్టు కూర్చుంది కదా, ఆ నోట్లోంచి వెళ్ళిపోయి మర్మభాగాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. హై ఓం తత్సత్. ఇంకా ఏమైపోయింది అది సింహిక? అది భగవంతుని ఆశించినటువంటి వాడికి ఎటువంటి మాయ అయినా కూడా మనని ఏమీ చేయలేదు. అందుకుని ఎంతో గొప్పదయ్యా నీ మాయ, ఎంతో గొప్పది నీ మాయ, అది రానీయకు నా ఛాయ, అది దాటాలంటే నీ దయ, మరి వేరే మార్గము లేనే లేదు. నీ దయ ఉంటే తప్ప వేరే మార్గం లేదయ్యా ప్రభు. బా, వేదం అంటే ఇంత గొప్పగా అర్థమవుతుందండి మనకు అసలు. వేదాలో లేకపోతే మంత్రాల్లో లోపలికి వెళ్తే ఇంత బాగా అర్థమవుతుందా? పోనీ ఆ వేదాల్లో ఉన్నటువంటి అర్థానికిను ఈ పాటలో ఉన్నటువంటి అర్థానికి ఏమైనా తేడా ఉందా? చక్క అచ్చ తెలుగులో మనకి అర్థమయ్యేటట్టుగా, మనలో మాయ చేరకుండా ఉన్నా కూడా మాయని మనం దాటేట్టుగా, ఎంతో గొప్పది నీ మాయ, అది రానీయకు నా ఛాయ, అది దాటాలంటే నీదేనయ్యా. అందుకని మరి వేరే మార్గము లేనే లేదే, అది దాటాలంటే నీ దయ, మరి వేరే మార్గం. రెండు అర్థాలు, అది దాటాలంటే అది నీదయ కూర్చుంది, అది దాటాలి అంటే నీ దయ నాకు కావాల్సి వచ్చింది, మరి వేరే మార్గము లేనేలే. అందుకని ఇట్లాగా మనం అమ్మ యొక్క మాయను మనం దాటాలి అంటే అమ్మ అనుగ్రహం మనకి కావాల్సింది. అందుకనే అమ్మ ఉపాసన చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద రూపాలు ఎంత పెట్టినా, ఏమండి కుంకుమ పూజ చేసేటప్పుడు పైనుంచి ఎవరైనా కుంకుమ పూజ చేసినట్టుందా? అమ్మవార్లు బోళన చోట్ల బోళన అమ్మవార్లు పెడుతుంటారు కదా, గుళ్ళలో కూడా పెద్ద పెద్ద అమ్మవార్లు ఉన్నారు కదా, ఎక్కడైనా అమ్మవారికి పైనుంచి కుంకుమ పూజ చేసినట్టుందా? ఎక్కడ చేస్తారు? ఆ పాదాల దగ్గర ఏముంటుంది? శ్రీచక్రం అంటే ఏంటి? అమ్మవారి యొక్క అనంత రూపం అది, అమ్మవారి యొక్క అనంత రూపం అది. అమ్మవారి యొక్క అనంత రూపం ఎందులో ఉందంటే నువ్వు ఇంత శ్రీచక్రం పెట్టుకున్నా ఉన్నది, ఇంత శ్రీచక్రం పెట్టుకున్నా ఉన్నది, ఇప్పుడు అవి కూడా ఇది ఆకారాలు పెరుగుతున్నాయి, పెద్ద పెద్ద శ్రీచక్రాలు. రేపు అమెరికాలో మేము వెళ్ళొచ్చాం మెంఫిస్లో, అక్కడ ఏంటి కోటి శివలింగాలతో శ్రీచక్రం అమరుస్తున్నారు, కోటి శివలింగాలు పెట్టి. అమ్మో భావన చేయడానికే చాలా కష్టం. ఆల్రెడీ కొన్ని శివలింగాలు వచ్చేసినాయి కూడా, ఇంకా రావాల్సినవి ఉన్నాయి. ఆ శివలింగాలన్నీ ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అనుకున్నారు? నర్మదా నది నుంచే వెళ్తున్నాయి. ఇండియా నర్మదా నది నుంచి అక్కడ వాళ్ళకి పురమాయిస్తే వాళ్ళందరూ దొరికినటువంటి రాయిలో నుంచి శివలింగాన్ని బయటికి తీసుకువెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు మన దగ్గర ఇది ఏంటి కాదు శివలింగంలోనే మనకి వాస్తవంగా దొరికినటువంటిది ఉందనుకోండి, శాలిగ్రామే కనుక మనకి దొరికితే దానిని అసలు భిన్నం చేయడానికి వీల్లేదు. శాలిగ్రామం దొరికింది దొరికినట్టే, దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని నువ్వు గుర్తించాలి, మహాత్ములు చెప్పాలి, అది శాలిగ్రామం పూజనీయమవుతుంది. ఒక మహానుభావుడి దగ్గర ఎన్ని ఎన్ని శాలిగ్రామాలు ఉన్నాయో, జర్మనీలో మీకు ఫోటో పెట్టారు కదా, ఆయన ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, అమ్మనే రానిచ్చారు లోపలికి, బోళ్ళని శాలిగ్రామాలు ఉండి. అంటే అవన్నీ కూడా అక్కడ 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 మనకి శ్రీశైలం లింగాలగట్టలో కూడా ఉంటాయి అలాంటివన్నీ. శ్రీశైలం లింగాలగట్ట అంటేనే ఆయనకి శ్రీశైలమేమో సాక్షాత్తు శివుని యొక్క ఆవాసము, అక్కడ ఉన్నటువంటి కృష్ణానది ఓ పక్కన లింగాలగట్టు అంటారు అక్కడ. అక్కడ లింగాలగట్టులో మా చిన్నతనంలో అక్కడి నుంచే తెచ్చుకునేవాళ్ళం లింగాలు కావాలంటే. ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా నర్మదా అనేది ఇక కినారేమే సభి కంకర్కో శంకర్ బోల్తే హే అని అప్పుడు మన ఎవరు ప్రకాష్ చెప్పాడు, అవునా? అదే గంట ప్రకాష్ గారు చెప్పారు, ఏది అది శంకర్క కింకర్ బోల్తే హే అని. మన ఈ ఇవన్నీ అవుతాయి, ఇవి కూడా కంకర్లే. తెలుసుకున్నంత వరకు గుర్తించేంత వరకు తలకాయ ఎంత ఉంటే సరిపోయిందా మనకి? మెదడుందా సార్ నీకు అంటున్నారు బాబుజీ మహారాజ్, ఎందుకు తల ఎంత ఉంటే సరిపోతుందా, నీకు మెదడుందా అసలు? మా గురుదేవులు కోపడేటువంటి మందలించేటువంటి విషయంలో కూడా చాలా అంతరార్థానికి వెళితే నీ దిమాగ్ ఖరాబ్ హోగయా అంటుండేవారు. నీ దిమాగ్ ఖరాబ్ హోగయా, నువ్వు అసలు ఇక్కడే ఉన్నావా, నువ్వు ఇక్కడే ఉన్నావు కానీ ఎక్కడ పోయింది నీ బుర్ర అంటుండేవారు. ఇదేంటి మందలింపే, కానీ దానిలో ఆంతర్యానికి వెళితే మన విషయం ఏంటో మనకి తెలీదా? అందుకనే పాప మహాత్ములకి తప్పలేదు, మనలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని కష్టపడుతూ ఉంటారు. కానీ ఆ మహారాజు ఏం చేశారు, ఇవన్నీ కంకరతో కూడినటువంటి గట్టి రాయి తలకాయలైనప్పటికీ కూడా అది ప్రకాశించడానికి కూడా అందులో ఉన్నది పరమాత్మే, అందులోనే అమ్మ ఉన్నది, జగన్మాత ఉన్నది. అమ్మను ఉపాసన చేసేటప్పుడు ఎందుకు అందరికీ పూజ చేస్తారు, పుని స్త్రీలకు పుని పూజ చేస్తారు, ఆ తర్వాత చిన్నపిల్లల్ని పెట్టుకుని బాలిక అది కన్యా పూజ చేస్తారు, మరి ఇవన్నీ ఎందుకు చేస్తారు? అందరిలో అమ్మవారు ఉన్నది అని. మళ్ళా అక్కడ ఏ ఒక్కరికో చిన్న పెద్ద లతిది వా నా వాళ్ళు కాబట్టి ఇగో ఈవిడిని పిలిచానండి, నా 1600 ఈవిడ లెక్క అన్నాం అనుకో, అక్కడ అమ్మని మనం నిందించినట్టేగా. నీకు చూసేటప్పుడు చూడగలిగితే నువ్వు అందరిలో చూడాలి, కానీ కొంతమందిలో చూసి కొంతమందిలో చూడకపోతే ఏమవుతుంది? అక్కడ చేసేవాళ్ళ దృష్టి లోపం. నువ్వు చేయగలిగినప్పుడు అందరిలో నువ్వు ఉన్నటువంటి పరమాత్మని దర్శించాలి, అప్పుడు అందరూ మీకు సందేహాన్ని రావచ్చు. పూర్వ సువాసిని సువాసినీల మాట ఏంటి అని బాబుజీ మహారాజ్ దానికి కూడా లోటు రానివ్వలేదుగా. ఆశ్రమంలో మనకి నవరాత్రులు పూజ అయిన తర్వాత అక్కడ సేవ చేసుకునేటువంటి వాళ్ళందరికీ స్వామివారు అమ్మవారి ప్రసాదాలని పంచిపెడుతూ ఉంటారు. అంతేకాదు మొన్న అమ్మవారికి పూజ చేయలా ఎవరు? వాసుదేవానంద స్వామి పూర్వ సువాసిని అమ్మవారి అమ్మవారికి కూడా పేరుంది ధూమావతి. నువ్వు వెళ్ళావు కదా, ఈ కన్య ధూమావతిగా కూడా అక్కడ పూజినందుకు వచ్చింది. అంటే మనకి దానివల్ల తేడా ఏం లేదు. ధూమావతి అనే అమ్మవారు ఆ నవదుర్గంలో ధూమావతి అనే అమ్మవారు ఒక ఆవిడ, ఆవిడ తెల్ల వస్త్రం కట్టుకుని ఉంటారు. అందుకని వాళ్ళని కించపరచడానికి వీల్లేదు, ఎందుకంటే ఇంట్లో పనులన్నీ చేసుకునేది ఏంటంటే వాళ్ళకి పాపం కొంచెం ఏదో కాస్త ఇబ్బంది రాబట్టి వాళ్ళు పాపం అన్నిటికీ గబగబా బయటికి రారు. బయటికైతే గబగబా రాదు, కానీ అన్ని పనులకి వాళ్ళే కావాలి. అన్ని పనులకి చాకరీకి మాత్రమే వాళ్ళు ఉపయోగపడుతుంటారు. తర్వాత ఇలాంటి వచ్చేసరికి ఏమ్మా తగునమ్మా అని ఎదురొచ్చేసావు అని ఇలాంటి మాటలన్నీ అని వాళ్ళని పాపం ఎంత మనసు క్షోభ పెడుతున్నామో మనకు అర్థం కావట్లేదు. ప్రపంచానికి అర్థం కావట్లేదు. ముందరసలు నువ్వు గ్యారంటీయా అనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే అలాంటి నిందలు చేస్తూ ఉంటారో వాళ్ళ గ్యారంటీనా? వాళ్ళ బ్రతుకు గ్యారంటీనా? నీ మనసు పవిత్రంగా ఉందా? నీ మనసు పవిత్రంగా ఉంటే అందరినీ నువ్వు పవిత్ర భావంతోనే చూస్తావు. నువ్వు ఒక కుంటితనం ఉందేమో నీ మనసుకి నీకు భిన్న భిన్న దృష్టి ఏర్పడుతుంది. అందుకని అమ్మ ధూమావతి అనేటువంటి అవతారాన్ని ఎత్తి కూడా అందరి చేత పూజలు అందుకుంది. అటువంటి ధూమావతి అంటే అలానే ఉండాలి, అందరినీ పిలిచి ఆ విధంగా కూడా పూజ చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ లేదండి జగన్మాత, ఎక్కడ లేదు, ఎందులో లేదు, ఎక్కడ ఉన్నది అనుకుందాం, ఎక్కడ లేదు అనుకుందాం. అందుకనే సర్వ అన్నిటిలోనూ ప్రకాశించేటువంటిది ఒకే ఒక భగవత్ స్వరూపం. ఎవరికి వాళ్ళకే ఏది ఆ భావనలో నువ్వు ప్రపంచంలో ఇటువంటి వాటిని వేరువేరుగా చూస్తున్నావు అంటే నీలోనే భిన్న రూపాలు పోలేదు, భిన్నమైనటువంటి ఆలోచనలు చావలేదు అక్కడ. అందుకు నువ్వు నా భిన్నమైనటువంటి దృష్టి నిజమైనటువంటి సమర్థులైన గురుపాదాన్ని ఆశ్రయించిన తర్వాత అక్కడ గురుదేవులు మనకి అసలు అక్కడ భిన్నాభిప్రాయాలకి తావులేదు. అక్కడ అభిన్నమైనటువంటి దృష్టి, అద్వైత దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి, దాన్ని అలవరుచుకున్నట్లయితే అప్పుడు భగవంతుని యొక్క కన్నుకు మనందరం పాత్రలు మాత్రం. అటువంటి అమ్మని ఆరాధించేటువంటి విషయంలో మనకి రాబోయేటువంటి నవరాత్రులు మనకి తెలియచేస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో వినాయకుడి దగ్గర ఎవరు కళ్యాణాలు చేయట్లేదు అనుకుంటా. సిద్ధిబుద్ధి సిద్ధిబుద్ధి అంటూనే ఉంటారు కదా. అక్కడ అమ్మవారిని పెట్టి అక్కడ కళ్యాణం చేసినట్టుగా కనిపించటం లేదు. ఆయన ఒక్కడనే పెట్టి పూజ చేసేసి ఆయన ఒక్కనే పంపించేస్తున్నారు. అబ్బా ఎన్నెన్నండి బాబు, మట్టయినా చాలు నాకు, నువ్వు ఆరాధన చేస్తే చాలన్న భగవంతుడు అంటూ ఉంటే ఇక ఎక్కడదాకా వెళుతున్నానంటే వాళ్ళకున్నవన్నీ ఇంకా ఏంటేంటో చూపించుకుంటున్నారు. అక్కడ మనసు వెండి మీదే ఉంటుంది, బంగారం మీదే ఉంటుంది, నువ్వు పెట్టినటువంటి నగల మీదే ఉంటుంది, కానీ ఆ భగవంతుడి మీద ఎంత నిలుస్తుంది మనకి? ఇక్కడ కావలసింది అందరిలో ప్రకాశిస్తున్నటువంటి భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం అక్కడ ఇది మనం ఉపాసన చేయాలి. అలాగే గణపతి ఉపాసన అంటే కూడా మీరు గణపతి ఉపాసన గురించి గుర్తించాలంటే గణపతి చదువుకున్నారు కదా ఉపనిషత్తు తీసుకుంటే టంచన్గా మనకు చాలా నచ్చింది చిన్నప్పటి నుంచి. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాత్ ఆత్మాసి రూపం, వ్రతం వచ్చిమి అంటే సత్యం చెప్తున్నాను నేను అని, వ్రతం వచ్చిమి సత్యం వచ్చిమి అవత్వం మాం అవధాతారం అవధాతారం అవ అవ శ్రోతారం అవ నూచానం అవ శిష్యం అవ పశ్చాత్తాత్ అవ పురస్తాత్ అవోత్తరాత్ నా నాలుగు వైపులా, నాలుగు వైపులా కాదు ఎనిమిది వైపులా, ఎనిమిది వైపులా కాదు పైన కింద అంతా ఉన్నది ఎవరు? నువ్వే. గణపతి ఉపాసనది, నువ్వు తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఉపాసనలో తను ధ్యానానుష్ఠానంలో కూర్చున్నాడు అనుకోండి, నిజంగా గణపతి ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఎక్కలేడు, ఎక్కలేడు. అందుకని అక్కడ గురువు ఉపాసన చేస్తే, గురువు ఉపాసనలో సర్వదేవతా ఉపాసన అందులోనే ఇమిడి ఉన్నది. ఆ ఉపాసనని మనం అహర్నిశలు చేయటం నేర్చుకోవాలి. కాబట్టి అది మనకు నేర్పించడం కోసమే భగవంతుడు అనేక రూపాలని ధరించి మనకి అనేక అనేకమైనటువంటి అవకాశాలని ప్రసాదిస్తున్నారు. దాన్ని ఎప్పటికప్పుడు మనం దాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఏ సమయంలో ఏది దొరుకుతుందో, ఏది లభిస్తుందో అని ఇది చాతక పక్షిలాగా ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఆ గురుతత్వం అంటూ అర్థమవుతుంది. కాబట్టి అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధనా సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును, ఆయురారోగ్యశ్వర్యములను, పుత్ర పౌత్ర ధనధాన్యములను, నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని, ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథుడు గురునాథుడు మనని అనుగ్రహించుగాక. సుఖీభవ సుఖీభవ. హరే ఓ. ఓం భద్రం కర్ణేభ్య శృణుయామ దేవాః, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైస్తువాగంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరేః ఓం. ఇవాళ మనకి అనుకోకుండా ఒక అరగంట మనమే మాట్లాడుకోవటం జరిగింది. కాకపోతే ఎవరు రండి, ముందు భరతనాట్యమా? ఎవరు రెడీగా ఉన్నారా? రండి, ఈ పాటికి మీరు అటు వచ్చి కార్యకర్తలతో రండి, ఆ రికార్డు పెట్టుకోవాలి. మీరు రెడీ చేసుకోండి లోపల.